ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన కొత్తల్లో దేవతలకి ఆహారం అందించడం కోసం మానవులు యజ్ఞము అనే ఒక ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ మానవులు యజ్ఞం చేసిన యజ్ఞంలో ఉన్న ద్రవ్యం దేవతలకి ఆహారముగా అందేది కాదట. మహానుభావులైన ఋషులు కశ్యప ప్రజాపతి వంటి వాళ్ళు కఠోర దీక్షతో మంత్ర నియమములతో యజ్ఞము చేసిన ఈ యజ్ఞము యొక్క ఫలితం దేవతలకు అందకపోవడంతో దేవతలు మలమల మాడిపోయారు. సాధారణంగా యజ్ఞం చేసామంటే వెంటనే దేవతలకి మనం యజ్ఞంలో వేసినటువంటి ద్రవ్యం ఆహారం రూపంలో అందుతుంది. ఇక్కడ భూలోకంలో మనం చేసేవన్నీ దేవతలకి తక్షణమే అందుతాయి. నిజం చెప్పాలంటే ఇవాళ మనం ఈ జీమెయిలో లేకపోతే ఇంకో ఈమెయిలో ఎస్ఎంఎస్లో పంపినప్పుడు ఇలా నొక్కి నొక్కగానే వెళ్ళిపోతున్నాయా? ఇంతకంటే వేగంగా భూలోకంలో మనం చేసే యజ్ఞముల యొక్క ఫలితం దేవతలకు అందుతుంది. అది చాలా వేగంగా అందుతుంది అన్నమాట. ఇంద్రాయ స్వాహ అన్నామంటే ఇంద్రుడికి అందేసినట్టే. కానీ సృష్టి ఆరంభకాలంలో మాత్రం యజ్ఞము యొక్క ఫలితం దేవతలకు వెళ్ళలేదు, దేవతలు మాడిపోయారు. అప్పుడు వాళ్ళంతా కలిసి శ్రీ మహావిష్ణువుని, స్వామి భక్తులు భక్తితో యజ్ఞం చేస్తున్నారు, మహాత్ములైనటువంటి విప్రులు మంత్రోచ్చారణ సక్రమంగా చేస్తున్నారు, యజ్ఞంలో వేయవలసినటువంటి చెరువు వేస్తున్నారు, నెయ్యి వేస్తున్నారు, కానీ అవి మాకు అందడం లేదు, కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన, దానికి ఒక కారణం ఉన్నది, యజ్ఞం చేయించుకున్న వాళ్ళు యజ్ఞం చేసే బ్రహ్మలకి దక్షిణ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఆ యజ్ఞం ఫలించదు అన్నాడు విష్ణువు. ఒక ఆయన యజ్ఞం చేయించాడండి, యజ్ఞం చేయించిన వెంటనే యజ్ఞకుండం దగ్గర వెంటనే చేయించిన ఋత్విక్కులకి బ్రహ్మలకి తక్షణం ఏదో ఒక పారితోషికం ఇవ్వాలి. ఈ పారితోషికమునకు దక్షిణ అని పేరు. అలా ఇవ్వకపోతే దేవతలకి ఆహారం అందలేదట సృష్టి ఆరంభకాలంలో. అసలు కారణం యజమానులు చేస్తున్నటువంటి లోపం. అనగానే వాళ్ళు తెల్లబోయి, అమ్మ బాబోయ్, ఈ భూలోకంలో ఉన్నవాళ్ళు దక్షిణ ఇవ్వకపోతే మేము దేవతల మధ్యలో మాడిపోతున్నాం, చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు కానీ మధ్యలో మాకు ఆహారం అందటం లేదు. ఇప్పుడు మాకు ఆహారం అందాలంటే దానికి ఏదైనా ఒక మార్గం సూచించు అని విష్ణువుని మళ్ళీ దేవతలంతా ప్రార్థించారు. అప్పుడు ఆయన, తొందరలో దానికి ఒక మార్గం మీ అందరికీ అందిస్తాను, కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున రాధాసమేతంగా నృత్యం చేశాడు. వైకుంఠం, బ్రహ్మలోకం, కైలాసం ఇవే కాకుండా గోలోకం అని ఒక ప్రత్యేకమైన లోకం ఉన్నది. అక్కడ నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవితో కలిసి నృత్యం చేస్తాడు. అక్కడ గొప్ప గొప్ప గోపాలకులు ఉంటారు, శ్రీరాముడు, సుధాముడు మొదలైన మహానుభావులు వాళ్ళు. వీళ్ళందరితో కలిసి అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు మండల నృత్యం అంటే గుండ్రంగా తిరిగి చేసే ఒక నృత్యం చేస్తాడు. ఒక పెద్ద వృత్తాకారంతో ఉన్నటువంటి ఒక మండపం ఉందిట గోలోకంలో. ఆ మండపంలో కృష్ణుడు అనేక రూపములు ధరించి మధ్య మధ్యలో గిర్రును తిరుగుతూ కోలాటాలు ఆడుతూ మురళీ వాయిస్తూ పాటలు పాడుతూ గోపికలతో నృత్యం చేస్తాడు. ఈ గోపికలందరికీ నాయకురాలు రాధాదేవి. రాధాదేవి నృత్యం సమయంలో మాత్రం ఏ తప్పు జరగకుండా చూసేందుకు కొంతమందిని నియమించింది. నృత్యం సరస్వతి యొక్క ఒక రూపం. సంగీతం, నృత్యం, సాహిత్యం ఇవన్నీ సరస్వతి యొక్క కళలు. ఈ కళలు ఎప్పుడు తప్పు లేకుండా జరగాలి. మేము పద్యమో శ్లోకమో రాసామంటే అందులో తప్పులు లేకుండా చూసుకోవాలి. మంత్రోచ్చారణ చేసినప్పుడు తప్పు లేకుండా చూసుకోవాలి, దోషం లేకుండా చూడాలి. అలాగే పాటలు పాడేవాడు ఆ రాగం తప్పకుండా చూసుకోవాలి. ఒకదానికొకటి రాగం మారిపోయిందంటే అది పాడిన వాడికి శాపం అవుతుంది. పూర్వం ఒకప్పుడు సరస్వతీదేవికి దేవతలు నమస్కారం చేయడానికి వెళ్ళారట. ఈ దేవతలతో పాటు దుర్వాసుడు కూడా నమస్కారం చేయడానికి వెళ్ళాడు. దుర్వాసుడు సరస్వతి పాదాలకు నమస్కరిస్తూ ఉంటే పాదాలన్నీ రక్తాలతో నిండిపోయాట. ఆవిడ పాదాలు ఏదో కత్తితోటో బ్లేడుతోటో గీకేస్తే ఎలా ఉంటుంది, అలాగా గీతలు పడిపోయి చేరలు పడిపోయి నెత్తురు బయటికి చిమ్ముతోంది. దాంతో దుర్వాసుడు కంగారు పడి, అమ్మా జగన్మాత, ఎవరు నీ పాదాలు ఇలా కోశారు, ఏవో ఆయుధాలతో కోసినట్టుగా నీ పాదాల నుంచి నెత్తురు చిమ్ముతోంది. ఏమిటంటే, ఏం చెప్పనైనా నా లోకానికి వచ్చి నా పాదాలు ఎవరు కత్తితో గేకలేరు, కానీ కొంతమంది మహానుభావులు చేసినటువంటి పాపాలతో నా పాదాలకి గాయాలయ్యాయి. భూలోకంలో కొందరు రాశారు గేయాలు, పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందేట ఆవిడ. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఈ పిచ్చి పిచ్చి పాటలు పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పే సంగీత విద్వాంసుల విషయంలోనే, మళ్ళీ మీరు పాడితే ఆవిడకి ఏం అవ్వదంటో, అమాయకులు మళ్ళాగా సంగీతం రాని వాళ్ళు, మళ్ళాగా నన్ను నేను అనుకుంటున్నాను, కానీ మీకు సంగీతం వస్తే రావచ్చు, నాకు పెద్దగా ఏం రాదు. కాబట్టి నాలాంటి వాడు పిచ్చి పిచ్చి పాటలు పాడాడంటే, నాకు చేతకాని దాంట్లో ఒక అడుగు పెట్టి రాగాన్ని పాడు చేస్తే ఆ దెబ్బ అమ్మవారికి కాలికి తగిలి అమ్మ పాదాల నుంచి రక్తం కారుతుంది. అందువల్ల ఎరిగిన వాళ్ళు చేసిన తప్పులు అమ్మవారికి గాయాలు అవుతాయట. అదే అమాయకులు చేస్తే ఉండదు. ఏ భక్త కన్నప్ప లాంటి వాడు పిచ్చి పూజలు చేసినా అమ్మవారికి ఆనందమే. అందుకని జాగ్రత్త పడవలసిన వాళ్ళు ఎవరు అంటే అందులో ప్రవేశం ఉన్నవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గోలోకంలో నృత్యం చేసేది కృష్ణుడు, కృష్ణుడికి పక్కనే ఉండేది రాధ, రాధతో పాటు మహానుభావులు పాటలు పాడేవాళ్ళు నృత్యం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు పొరపాటు చేశారంటే అది కృష్ణుడికి బాధ కలిగిస్తుంది, ఆయనకి బాధ కలిగిస్తే ఈ నృత్యం చేసేటటువంటి వాళ్ళకి శాపం అవుతుంది. అందుకని ఏం చేసింది రాధాదేవి, నృత్యము జరిగే మండపము సక్రమంగా ఉండాలి, నృత్యమునకు ఎప్పుడూ పాట ఉండాలి, పాట ఉంటేనే పాటకు అనుగుణంగా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు, కాబట్టి పాటలు పాడేవాళ్ళు సక్రమంగా పాడాలి, వాద్యాలు వాయించేవాళ్ళు సక్రమంగా వాయించాలి అని కొంతమంది సంగీత విద్వాంసురాళ్ళని పాట పాడడానికి, మధ్యలో వాయించటానికి, వీణ వాయించటానికి నియమించింది. మీరు ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉంటే నేను, కృష్ణుడు, గోపికలు నృత్యం బాగా చేస్తాం, ఈ నృత్యం వల్ల లోకాలకి ఆనందం కలుగుతుంది, శ్రీకృష్ణుడు రాసక్రీడలు చేస్తే భూలోకంలో సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, అందువల్ల లోకశ్రేయస్సు కోసం మేము నృత్యం చేస్తున్నాం, మీరు మాత్రం మీ వాద్య సహకారం, గాన సహకారం సక్రమంగా అందించండి అన్నది. ఆ సమయంలో వీణ వాయించడానికి సుశీల అని పేరు కలిగిన ఒక చెలికెత్తిని నియమించింది రాధ. ఈ సుశీల వీణ బాగా వాయించేది. బహుశా ఆ పుణ్యాత్మురాలే భూలోకంలో పీ సుశీలగా పుట్టిందేమో అనిపిస్తుంది. అంత బాగా కంఠం కొంతమందికి వచ్చిందంటే వాళ్ళు ఎక్కడో గోలోకంలో వచ్చిన కారణజములు అండి, లేకపోతే అంత మంచి గొంతు ఎలా వస్తుంది? కొంతమంది పాడుతూ ఉంటే అందులో ఆ ప్రాచీన కాలంలో ఆ మహానుభావులంతా కారణజన్ములు, పీ సుశీల అనగా, పీ లీలనగా, జానకి అనగా, ఇలాంటి వాళ్ళు, ఘంటసాల లాంటి వాళ్ళు ఏదో దివ్యలోకాల నుంచి భూలోకానికి వచ్చి కొంతకాలం పాటు ఉండి తమ గాత్రమాధుర్యం లోకానికి అందిస్తూ ఉంటారు, జీవించి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి గాయకులు మళ్ళీ పుడతారా అనిపిస్తుంది అన్నమాట. కొద్దిమంది పుట్టారన్నమాట మన భారతదేశంలో. ఏ అప్పుడప్పుడు మీరు కొంతమందిని ప్రశంసిస్తున్నారండి, అది మాకు తక్కిన వాళ్ళకి బాధ కలిగిస్తుందండి అంటారు కొంతమంది. నేనేం చేయను మరి, ఉత్తముల్ని పొగడాలి, పొగడపోతే ఎలాగండి? ఘంటసాల లాంటి ఒక మహానుభావుణ్ణి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఒక ఉత్తముణ్ణి, పి సుశీల లాంటి వాళ్ళని, లీల లాంటి వాళ్ళని, జానకి లాంటి వాళ్ళని వీళ్ళ పొగడపోతే పాపం అది. ఎందుకంటే వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళ జీవితం అంతా తమ గానమాధుర్యాన్ని భగవంతుడికి అంకితం చేసేసారు. కాబట్టి ఎప్పుడైనా ఉత్తముల్ని పొగడ్డం అదొక లక్షణం. ఎందుకంటే భాగవతంలో చెప్పారు, కొన్ని పనులు చేయకపోతే మనం కృతజ్ఞులు అవుతామంట. ఉదాహరణకి బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని తెగ పొగిడాడు. ఎందుకు పొగిడాడు అంటే బలి గొప్ప దాత, దాతని పొగడకపోతే మనం కృతజ్ఞులు అవుతామంట. మీరు చూశారు కదా వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, మీ వంశం ఎంత గొప్పదయ్యా, మీ తండ్రి శరీరం త్యాగం చేశాడు, మీ తండ్రి బ్రాహ్మణుల కోసం శరీరం ఇచ్చేశాడు, నువ్వు మాత్రం సామాన్యుడివా, నువ్వు అడిగితే ప్రాణం కంటే ఎక్కువగా ఉన్నటువంటి వస్తువులు కూడా ఇస్తావు, అడిగితే భార్యను కూడా దానం చేసేస్తట్టండి బలిచక్రవర్తి, అంత గొప్పవాడు ఆయన, అటువంటి మహాత్ముడు అని పొగిడాడు. కొంతమంది విష్ణుమూర్తి పాపాత్ముడు, దాతల్ని పొగుడుతున్నాడు, దాతల్ని పొగడకూడదు అని పాపం విష్ణుమూర్తికి కూడా మెసేజ్ లేదు కానీ పెట్టగలరు. కొంతమంది మహానుభావులు ఉంటారు ఈ భూలోకంలో, విష్ణుమూర్తితోటి మాట్లాడే టైం ఉంటే వాళ్ళు విష్ణుమూర్తికి వాట్సాప్ మెసేజో లేకపోతే మెయిలో అదేదో ఇంకేవో రకరకాలైనటువంటి మెసేజ్లో పెంపగలరు. వాళ్ళకి అవకాశం భగవంతుడు ఇవ్వలేదు. కానీ వామనుడు విష్ణువు గుర్తుపెట్టుకోండి, విష్ణుమూర్తి ఏం చెబితే అది ధర్మం, భగవంతుడైన విష్ణుమూర్తికి ధర్మం తెలియదా? కానీ ఎందుకు పోయాడంటారు బలిచక్రవర్తిని అంతా? మీరు చూశారు కదా వామన చరిత్ర, విన్నారు కదా ఇదివరకు, ఇప్పుడు కూడా రాబోతోంది మళ్ళీ వామనుడి గురించి క్లుప్తంగా మనకి. ఆ వామనుడు బలిచక్రవర్తిని ఎందుకు పోయాడు తెలుసా? పుణ్యకార్యములు చేసేవాళ్ళు, ఓ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ధర్మకార్యములు నిర్వహించేవాళ్ళు. వాళ్ళు మహాత్ములట, వాళ్ళని ప్రశంసించటం మన ధర్మమట. అలా ప్రశంసించని వాడికి ఏమని పేరు? కృతఘ్న. మేలు చేసిన వాడికి కీడు చేసే పాపాత్ముడు. ఒక గొప్ప దాతని ప్రశంసించని వాడు మలమూత్రాలు భక్షించిన వాడితో సమానుడని చెప్పారు చూడండి ధర్మశాస్త్రంలో. అందువల్ల తప్పేం లేదు, ఎవరన్నా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళని పొగడండి, కావాలని పొగడమని కదా అక్కడ, తెలియకుండానే ప్రశంస చెయ్యాలంటది. అందుకని భగవంతుడు వామనుడు తెగ పొగడేశాడనమాట. మీ నాన్న ఎటువంటి వాడిని ఆయన? నీ తండ్రి ఇచ్చే ఆయువు ఏతం మాత్రుడవి నీవు ఈ లోకమునని అన్నాడు. పూర్వం వీళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు విరోచనుడు. ఆ విరోచనుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నా అంతట నేను కోరుకుంటే తప్ప నాకు చావు రాకుండా వరం ఇమ్మన్నాడు. దానికి స్వేచ్ఛామరణము అని పేరు. తథాస్తు అన్నాడు బ్రహ్మ. దానివల్ల ఏమైంది? ఈ ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, ఆ విరోచనుడి కొడుకే బలిచక్రవర్తి. విరోచనుడు తనంత తాను చావాలనుకుంటే తప్ప అతనికి చావు రాదు. ఆయన దాత, మహాత్ముడు, దేవతలందరినీ జయించాడు. దాంతో దేవతలంతా కంగారు పడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, విరోచనుడు మమ్మల్ని జయించాడు. వాడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే వాడు దాత, ఉత్తముడు, పుణ్యాత్ముడు. ఆ పుణ్యాత్ముడిని మేము చంపలేకపోతున్నాం, వాణ్ణి మేము బ్రతకనిస్తే మా రాజ్యం వాడు లాక్కున్నాడు. వాడు ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు. ఇప్పుడు వాడిని ఎలా పడగొట్టాలని అడిగారు. అప్పుడు ఆయన ఉన్నాడు, వాడు చాలా ఉత్తముడు ఆయన, ఎటొచ్చెటుపోయినా దేవతల్ని జయించి మీ రాజ్యం లాక్కున్నాడన్న ఒక్క బాధ మీకుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వాడంత గొప్పవాడు లేడు. అతన్ని మీరు చంపలేరు, యుద్ధం చేస్తే చంపలేరు. తన ఎంత తాను నేను చచ్చిపోతాను అంటే తప్ప వాణ్ణి మృత్యుదేవత వరించదు, కాబట్టి వాణ్ణి మీరు చంపలేరు. వాడు చస్తే కానీ మీ రాజ్యం మీకు రాదు, కాబట్టి ఓ పని చేయండి. వాడికి ఒక బలహీనత ఉన్నది, అదేమిటిది? బ్రాహ్మడు వచ్చి అడిగితే ఏదీని ఇచ్చేస్తాడు. అంత బ్రాహ్మణ భక్తి ప్రపంచంలో మరొకడికి లేదు. ఆ ప్రహ్లాద కుమారుడికున్న బ్రాహ్మణ భక్తిని మీరు క్యాష్ చేసుకోండి అన్నట్ట. వెంటనే దేవతలకు అర్థమైపోయింది. వీళ్ళంతా ముసలి బ్రాహ్మణ వేషాలు ధరించారు, వృద్ధ బ్రాహ్మణ వేషాలు. దానికి వీళ్ళు బ్రాహ్మణులు కారు, ఆ వేషం ధరించారు. ఆయనకి బ్రాహ్మణ భక్తి ఉంది కనుక వీళ్ళు బ్రాహ్మణ వేషాలు ధరించి, మహానుభావ, విరోచన, రక్షించు రక్షించు అన్నారు. అప్పుడు ఆయన, ఇదిగో మీకు అభయం ఇస్తున్నాను, మీరు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, కోరుకోండి ఏం కావాలో అన్నాడు. మాకు మాట ఇచ్చావు కదా, అదే మాకు కావాలి, నువ్వు చచ్చిపో అన్నారు వాళ్ళు. అప్పటికి అర్థమైంది వచ్చిన వాళ్ళు ఇంద్రాది దేవతలని. కానీ మాట ఇచ్చాడుగా, మాట అంటే మాటే. ఆయన బ్రాహ్మణ వేషంలో వచ్చిన వాడు ఎవడైనా సరే నేను వాడికి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రాణం ఇచ్చేస్తున్నాను అని వెంటనే నేల మీద దర్భలు పరుచుకుని, దర్భల మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టేశాడు ఆయన. అందుకని అంత గొప్పవాడిని ఇప్పుడు పొగడలో వద్దా చెప్పండి మీరు. అందుకనే ఆతుర భూసుర గతి పురుహూతాదులు తన్నువేడ ఒగి గొండనుచున్ మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏతన్ మాత్రుడవి నీవు ఈ లోకమునను. చచ్చిపోతున్న ముసలి వాళ్ల వేషంలో వచ్చి ఇంద్రాది దేవతలు అడిగితే మీ నాన్నగారు విరోచనుడు ప్రాణం ఇచ్చేశాడు, అంత గొప్ప దాత. ఆ దాతకి తగిన కొడుకువి, నువ్వు సామాన్యుడివా, బ్రాహ్మణుడు అడిగితే ఏదైనా ఇస్తావు అని ప్రశంసిస్తే ఆయన నువ్వేం కావాలో కోరుకోమంటే మూడు అడుగులు ఇమ్మన్నాడు, ఇచ్చాడు. తద్వారా బలిచక్రవర్తి సామ్రాజ్యం ఎలాగాడు. ధర్మాత్ముల దగ్గరికి భగవంతుడు కూడా యాచకుడై రావలసిందే. ధర్మం అంత గొప్పది, దాతృత్వం అంత గొప్పది. చూడండి మీరు, ఏ హిరణ్యకశిపుడు అయితే చంపేసేవాడు ఆయన, కానీ ఈయన హిరణ్యకశిపుడు కాదే, వాళ్ళ నాన్న దాత, ఈయన దాత, భక్తులు, జ్ఞానులు, విప్రభక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళని ఏం చెయ్యాలి ఇప్పుడు? అందుకని ధర్మం దగ్గర భగవంతుడు పొట్టేడైపోతాడు. మనలో ధర్మం ఉంటే అంతటి భగవంతుడు కూడా వామనుడై నమస్కరించవలసిందే, తలవంచవలసిందే. భగవంతుడు కూడా మన ముందు తలవంచాలంటే మనం ధర్మాత్ములం అవ్వాలి. అది ధర్మం యొక్క గొప్పతనం. అందుకని ధర్మాన్ని ప్రశంసించాడు ఆయన. ఇక మీదట ఎప్పుడైనా నేను ఎవరైనా ధర్మాత్ముల్ని పొగిడితే మీరు కూడా చప్పట్లు కొట్టండి, మీరు ప్రశంసించండి, ధర్మం కోసం దాతల్ని పొగడండి. గొప్ప విషయం ఏమిటో చెప్పంటారు? ఇక్కడ ఎక్కడన్నా మాట వరుసకైనా నేను దాతనే చెప్పుకున్నాడా బలిచక్రవర్తి? చెప్పుకోలేదు. నన్ను పొగడొద్దు బాబోయ్ అన్నాడు. పొగడొద్దు అండం బలిచక్రవర్తి యొక్క సంస్కారం, కానీ పొగడడం విష్ణువు యొక్క సంస్కారం. పొగడడం నా సంస్కారం, పొగడ్తలు వద్దండం అలాంటి మహాత్ముల యొక్క సంస్కారం. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, ఎవరి సంస్కారం వాళ్ళది. మహాత్ములు ఎప్పుడు మమ్మల్ని వద్దు బాబోయ్, మా పేరు ఎత్తద్దు అంటారు. అలా అండమే వాళ్ళ గొప్పతనం. కానీ వాళ్ళు అలా అన్నారు కదా అని మనం పేరెత్తకపోతే అది మన కుసంస్కారం అవుతుంది. ఈ శాస్త్రాలను తెలుసుకోండి. కొన్ని సమయాల్లో కుండబద్దలు కొట్టినట్టు చెబుతాం. దీనివల్ల కొంతమందికి బాధ కలగచ్చు, వాళ్ళు ఏమైనా అనొచ్చుగాక. ఎవరేమనుకున్నా ధర్మం కోసం నిలబడుతున్నాం. ధర్మం శాస్త్రధర్మం, దాన్ని నిరంతరం నిలబెట్టి దానికోసం ప్రాణం ఇవ్వడమే ఈ పద్మాకర్ గారి లక్షణం. భగవంతుడు ఆయువు ఇచ్చినంతకాలం పురాణాలు చెబుతాను, పురాణములు చెప్పినంతకాలం మీరంతా శ్రద్ధగా వింటారు, విన్నంతవరకు ఆచరించండి. మరొకటి గుర్తుపెట్టుకోండి, విప్రభక్తి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. విప్రభక్తితో ఏదైనా సాధించవచ్చు అని మహాత్ములు చెప్పారు. ఇవన్నీ శాస్త్ర ధర్మాలు. ఎందుకు చెబుతున్నానంటే, ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ధర్మం ధర్మం కింద నిలబడుతుంది. అందుకనే సుశీల అనే ఆవిడ్ని పిలిచి, అమ్మాయి నువ్వు వీణ చక్కగా వాయించు, నువ్వు అద్భుతముగా ఈ వీణానాదంతో మాకు నృత్యానికి సహకారం ఈ అనగానే ఈ సుశీల అన్నవాడు వీణ వాయించడం మొదలుపెట్టింది. దురదృష్టవశాత్తు ఏం జరిగింది, ఆవిడ కృష్ణుడి యొక్క నృత్యం చూస్తూ కృష్ణుడి పాదాలను చూసింది. కృష్ణుడి పాదాలు ఎర్రగా అందంగా ఉన్నాయి. కృష్ణుడు నీలమేఘఛాయ శరీరుడు, అరికాళ్ళు తామర పూరేకుల్లో ఉంటాయి, మృదువుగా ఉంటాయి, పాద పద్మములు అన్నారు. కొంతమంది అరికాళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట, అంటే గోరింటాకు పెట్టకపోయినా ఎర్రగా ఉంటాయి. అంత ఎర్రగా మృదువుగా ఉన్న ఆ పరమాత్ముని యొక్క పాదములు చూచి సుశీల వీణ వాయిస్తున్నవిడ ఒకసారి వాయించడం మానేసింది. అలా చూస్తూ ఉండిపోయింది. వీణావాద్యం ఆగిపోవడంలో ఏమైపోయింది, నృత్యం ఆగిపోయింది. నృత్యం చేస్తున్న కృష్ణుడి పాదముల మీద ముద్దుతో ఈవిడ వీణ వాయించలేదు, వీణ వాయించకపోతే నృత్యం ఆగిపోయింది. దాంతో రాధకు ఆగ్రహం కలిగింది. లోకశ్రేయస్సు కోసం యజ్ఞము వలేమేము నృత్యం నిర్వహిస్తూ ఉంటే ఆ నృత్యం మధ్యలో వీణా సహకారం వాద్య సహకారం అందించకుండా తప్పు చేశావు, అందువల్ల నీకు శాపం పెడుతున్నాను. నువ్వు తక్షణం నీ శరీరం విడిచిపెట్టి మానవ లోకంలో పుట్టేదవుగాక, పుట్టి ఒక పిసిని కొట్టాన్ని పెళ్లి చేసుకుని యాతనలు అనుభవిద్దువుగాక అని చెప్పించింది. అలా చెప్పించగానే కృష్ణుడు, అయ్యో పరమభక్తురాలు ఈవిడ, క్షణికోద్రేకంలో చెప్పించావు కాబట్టి నేను ఇక్కడి నుంచి అదృశ్యమైపోతున్నాను అన్నాడు ఆయన. అదృశ్యమైపోయాడు వెంటనే రాసమండలంలో నుంచి. అప్పుడు రాధాదేవి, కృష్ణుడు లేక ఒక్క క్షణం కూడా ఉండలేదు గనక, నేనేమో క్షణికోద్రేకంలో సుశీలను చెప్పించాను మానవ లోకంలో పుట్టమని, పిసిని కొట్టాడికి భార్య అవ్వమని. దాంతో పరమాత్ముడేమో మధ్యలో మాయమైపోయాడు, ఆయన లేకపోతే గోలోకానికి శుభం ఉండదు, ప్రజలకి కష్టాలు వస్తాయి, యజ్ఞం వంటి నృత్యం ఆగిపోతుంది అనుకుని వెంటనే శ్రీకృష్ణుడిని భక్తితో ప్రార్థించింది. నువ్వు లేకపోతే నా శరీరం విషంతో నిండినటువంటిది అయిపోతోంది, ప్రాణం పోతోంది అని ఏడ్చింది. ఆ ఏడుపునే భక్త జయదేవుడు, రాధిక కృష్ణ రాధిక తవ విరహే కేశవ, రాధిక కృష్ణ రాధిక. హరిరితి హరిరితి జపతి సకామం హరే 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 హరిరితి హరిరితి జపతి సకామం విరహ విహిత మరణే నలికామం శ్రీ జయదేవ పండిత మితి గీతం సుఖయతు కేశవా పదముపనీతం. ఆవిడ నిరంతరం కృష్ణుడు లేక హరి 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 అని సంకీర్తన చేస్తుంది. దానివల్ల ప్రాణం పోయే స్థితి వచ్చిందట కృష్ణుడు లేకపోతే. అందువల్ల కృష్ణ ఆ రాధికని నువ్వు తక్షణం అనుగ్రహించు అంటాడు ఆయన. ఎంత దుఃఖించిందో రాధ, ఎంత బాధపడిందో దేవీ భాగవతంలో 45వ అధ్యాయంలో రాశారు. రాధ పరమ ప్రాణస్వరూపిణి కృష్ణుడికి, ప్రేమైక స్వరూపిణి. ఆవిడ సాధారణంగా కోపగించదు. ఆవిడ కోపగించి శాపం పెట్టిందంటే అది లోకశ్రేయస్సుకి ఏదో కారణం ఉంటుంది, ఎక్కడో ఎవరికో ఉపకారం చేయడానికే ఆవిడ కోపగిస్తుంది. ఆ కోపం విషయం కృష్ణుడికి తెలుసు గనుకే అదృశ్యమయ్యాడు. అదృశ్యమైపోయిన కృష్ణుడి కోసం ఆవిడ నానాయాత్ర పడి జపం చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై, రాధ నీవు సుశీలకి శాపం పెట్టావు, దాంతో ఆవిడ భూలోకంలో ఒక నీచుడికి భార్య అయి లోభికి భార్య యాతన పడుతుంది, అది తట్టుకోలేక నేను అదృశ్యమయ్యాను. నువ్వు సుశీలకు ఒక గొప్ప వరం ఇస్తే ఆవిడ దేవతలకి మానవులకి అందరికీ ఉపయోగపడుతుంది, కాబట్టి నేను కోరిన వరం ఇస్తావా అన్నాడు. ఇస్తాను కోరుకోండి అంది ఆవిడ. ఈ క్షణమే సుశీలని లక్ష్మీదేవి శరీరంలో ప్రవేశపెట్టు. లక్ష్మీదేవి యొక్క ఎడమ భాగం నుంచి ఆవిడ నూతన శరీరంతో పుట్టేటట్టు చెయ్యి. ఆవిడికి దక్షిణ అని పేరు పెట్టు. ఈ దక్షిణాదేవి లోకశ్రేయస్సుకు ఉపయోగపడుతుంది అనగానే వెంటనే సుశీల శరీరాన్ని మహాలక్ష్మి శరీరంలో ప్రవేశపెట్టి రాధాదేవి లక్ష్మీదేవి యొక్క ఎడమ భాగం నుంచి ఆవిడకు నూతన జన్మిచ్చింది, మళ్ళీ పుట్టేలా చేసింది. అలా పుట్టిన ఆవిడ సుశీల దక్షిణ అనే పేరుతో లక్ష్మీదేవి యొక్క వామభాగం నుండి పుట్టింది. ఆవిడ నాలుగు చేతులతో పుట్టింది. ఆవిడకి ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహ అనే ఒక మంత్రం కూడా రాధాదేవి ఇచ్చింది. ఇచ్చి ఈరోజు నుంచి నీకు దక్షిణ అని పేరు పెడుతున్నాను, నీవు యజ్ఞగుండము దగ్గర దక్షిణ అనే పేరుతో ప్రవర్తించదుగాక అనగా ఎవరైనా యజ్ఞం చేసిన వెంటనే తమలపాకులు అందులో వక్కలో పెట్టి యజ్ఞము చేసిన ఋత్విక్కులకి యథాశక్తిగా ధనమును అందిస్తారు. ఆ ధనము రూపంలో భూలోకంలో ఉందవుగాక. నీవే యజ్ఞంలో దక్షిణవి, అర్చనలలో దక్షిణవి, మానవులలో సామర్థ్యంగా ఉందవుగాక అని వరమిచ్చింది. ఆ తర్వాత విష్ణు ఏమన్నాడు, ఈరోజు నుంచి భూలోకంలో ఉన్న మానవులు దేవతల కోసం యజ్ఞం చేయగానే ఈ దక్షిణాదేవిని బంగారం రూపంలో కానీ లేదా ఆనాటి ధనము రూపంలో కానీ చేసిన బ్రహ్మలకి ఇవ్వండి అన్నాడు ఆయన. ఉదాహరణకి ఇప్పుడు ఇది కలియుగం, కలియుగంలో దక్షిణాదేవి 500 నోట్లు 2000 నోట్లు ఈ నోట్ల రూపంలో ఉంటుంది, బంగారం రూపంలో ఉంటుంది. మనం ఏం చేయాలన్నమాట, శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా యజ్ఞమో పూజయో చేయించుకున్న వెంటనే తమలపాకుల్లో వక్కలు పెట్టి దానిలో ఆనాడు పనికొచ్చేటటువంటి ధనాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న ధనాన్ని, భారతదేశంలో అయితే రూపాయలు, అదే అమెరికాలో అయితే డాలర్లు, లేదా ఇంగ్లాండ్ వెళ్ళామంటే పౌండ్లు, అక్కడున్న క్యాష్ని అందులో పెట్టాలి. ఈ ధనము రూపంలో దక్షిణదే ఉంటుంది. ఈ దక్షిణని చేయించుకున్న వెంటనే ఇవ్వాలట, మళ్ళీ వెంటనే ఇవ్వకపోతే ఆ ఫలితం ఉండదని చెప్పేశాడండి సుస్పష్టంగా. మీరు చూడండి ఒకసారి ఇందులో ఏం చెప్పాడో తెలుసా, ఒక పూట ఆలస్యం చేసి దక్షిణ ఇస్తే ఫలితం సగం తగ్గుతుందిట, ఏడాది తర్వాత దక్షిణ ఇస్తే అసలు ఆ దక్షిణ వల్ల శూన్యం అవుతుందిట ఫలితం. అందుకే జరిగిన వెంటనే ఇమ్మని శాస్త్రం, రే ఎల్లుండి ఇస్తామండి ఇప్పుడు ప్రస్తుతం క్యాష్ లేదండి అనకూడదట, క్యాష్ రెడీ చేసుకోవాలట. లేట్ అయ్యే కొద్దీ ఈ ఫలితం తగ్గుతుంది. ఈ ఫలితం ఇచ్చే దక్షిణ రూపంలో సుశీలాదేవిని సృష్టించింది రాధాదేవి అన్నమాట. ఈ రాధాదేవి సృష్టించినటువంటి దక్షిణాదేవి సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి, లక్ష్మీ సంభూత దక్షిణాం కమలాకలాం సర్వకర్మ సుదక్షాంచ ఫలదాం సర్వకర్మణాం. లక్ష్మీ శరీరం నుంచి పుట్టిన ఈ సుశీల ఏ పనికైనా ఫలితం ఇస్తుంది ఆవిడ, విష్ణు స్వరూపిణి ఆవిడ. ఈరోజు నుంచి మనం ఏం చేయాలన్నమాట, మన ఓపికను బట్టి, ఎంతనేది కాదు శక్తిని బట్టి, పూజ చేయించుకున్న వెంటనే యజ్ఞము చేయించుకున్న వెంటనే విప్రులకు తక్షణం దక్షిణ ఇవ్వవలసిందే. ఇదంచ దక్షిణాఖ్యానం యశృణోతి సమాహిత, ఇది దక్షిణాదేవి పుట్టిన కథ. ఇది శ్రద్ధతో వింటే వాడికి వెంటనే అవయవ లోపాలు ఉంటే తొలగిపోతాయి. భవిష్యత్తులో ఇళ్లలో పుట్టేటటువంటి పిల్లలు అవయవ లోపాలతో పుట్టరట పొరపాటున కూడా. అలాగే ఏదైనా యజ్ఞం చేసినప్పుడు అందులో లోపం ఉంటే ఆ లోపం తొలగిపోతుంది. అపుత్రో లభతే పుత్రం సుశీలాం సుందరీ పరాం భార్యాహీనో లభేద్ భార్యాం. పిల్లలు లేని వాడికి పిల్లలు పుడతారు, పెళ్ళవని వాడికి సుశీల వంటి ఉత్తమ స్త్రీ భార్య అవుతుంది, మంచి సంతానం కలుగుతుంది, భూమిహీనుడికి భూమి వస్తుంది.